സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം
16 പേജ് 44 ശ്ലോകം.
ഉത്ഥന്ന കുലധർമാണാം മനുഷ്യാണാം ജനാർദനാം നരകേ നിയതം വാസഃ ഭവതീത്യനുശുശ്രുമാം.
കുടുംബം അനേറ്റുവണ്ടിതി വിവാഹം ദ്വാരാ ഏർപ്പെടുത്തുന്നത്, വിവാഹ സംബന്ധം ദ്വാരാ. വിവാഹം അനേറ്റുവണ്ടിതി മന യൊക്ക സനാതന ധർമാന്നി നിലപടം കോസം പെട്ടിനട്ടുവണ്ടി ഒക വ്യവസ്ഥ. മന വൈദിക ധർമ്മം നിലവാലി അంటే വിവാഹ ധർമ്മം കുടുംബ ധർമ്മം നിലവാലി. വിവാഹം అనేది വൈദിക ധർമ്മానికి ఏమిటి సంబంధం అంటే మన వైదిక ధర్మంలో అనేకమైనటువంటి క్రతువులు, పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు, యజ్ఞాలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి. ఆ చెప్పబడినటువంటి అగ్నిహోత్ర కర్మలు అన్నీ కూడా చేయాలి అంటే ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉండాలి. గృహస్థుడైతేనే ఆ గృహస్థుడికి సహాయం చేయడానికి ధనం సంపాదించి ఆ గృహం వ్యవస్థ ద్వారా తాను పరివారాన్ని ఏర్పరచుకుంటాడు. బంధువులు, పిల్లలు, పరివారం పెరుగుతుంది. ఒక పండుగ చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా, ఒక ఉత్సవం చేయాలన్నా, ఒక ఏదైనా పెద్ద యజ్ఞ యాగాలు చేయాలన్నా కూడా మనుషులు కావాలి. మనుషులు లేకుండా ఏమి చేయలేం కదా. మనుషులు కావాలి అంటే తన కుటుంబం పెద్దదై ఉండాలి. ఎంతో పెద్ద కుటుంబం అయితే కానీ అంత పెద్దటి పెద్ద క్రతువులు, వ్రతాలు, నోములు, పండుగలు, ఉత్సవాలు చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు కదా. కనుక అవన్నీ మన వైదిక ధర్మంలో చెప్పి ఉన్నాయి. కనుక అవన్నీ చెయ్యాలంటే గృహస్థుడై ఉండాలి. కనుక గృహస్థుడు కావాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉన్న తర్వాత ధర్మ సంతతిని వాళ్ళు అభివృద్ధి చెయ్యాలి. వాళ్ళ పిల్లల్ని చక్కగా మంచి మార్గంలో వాళ్ళు పెంచాలి. వీళ్ళిద్దరు కలిసి ఉంటే కదా వాళ్ళు పెరుగుతారు పిల్లలు ఆరోగ్యంగా. కనుక వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే వాళ్ళు ధర్మ సంతతికి కారకులవుతారు. తరువాత ఆ పిల్లలు ధర్మ సంతతికి చెందినటువంటి ఈ పిల్లలు ధర్మాన్ని వాళ్ళు రక్షిస్తారు. వైదిక ధర్మాన్ని, కులధర్మాన్ని, వర్ణధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటే మన యొక్క సనాతన ధర్మం అలా పెరుగుతూ ఉంటుంది వరటవృక్షంలాగా. అలా ఈ కుటుంబ వ్యవస్థ కనుక సరిగ్గా లేకపోతే ఈ యొక్క యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు, నోములు, అగ్నిహోత్రాలు ఇవన్నీ చేయకపోతే, కుటుంబ వ్యవస్థ లేకపోవడంలో ఇవన్నీ చేయలేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ చేయకపోతే మనిషికి సంస్కారం రాదు. మనిషిలో దైవభక్తి, సంస్కారం, సంస్కృతి, విలువలు ఇవన్నీ పెరగడానికి ఆస్కారం ఉండదు. మనిషి ఇంద్రియ భోగాలకి లోలుడైపోతాడు. దైవభక్తి, దైవ చింతన, ధర్మం చింతన లేకపోతే మనిషి ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోతాడు. అప్పుడు ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోతే ఆ వ్యక్తి పశువుతో సమానం. సంస్కారం లేక, విలువ లేక, దైవభక్తి, దైవానికి చెందినటువంటి పూజ, అభిషేకాలు ఉత్సవాలు పండుగలు లేకపోతే మనిషి ఏమవుతాడు? తినడం, తాగడం, నిద్రపోవడం ఇదే చేస్తూ ఉంటాడు మనిషి. అంటే పశుతుల్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అలా జీవిస్తే ఆ సమాజంలో పటిష్టమైన కుటుంబం లేకపోతే, గృహస్థాశ్రమం లేకపోతే, భార్యాభర్తలు చక్కగా కలిసి జీవించకపోతే, వాళ్ళ పిల్లలు ధర్మాన్ని ఆచరించకపోతే సమాజం దెబ్బతింటుంది. కొంతకాలానికి చిన్న చిన్న చిన్నగా ఆ యొక్క ఆ ధర్మం నశించిపోతుంది. అలా నశించడం వల్ల ఏమవుతుందంటే మన హిందూ ధర్మం నిలవకుండా పోతుంది. ఏ ధర్మం అయితే ప్రపంచం మొత్తానికి తలమానికంగా గురువులాగా ఉండవలసిన ధర్మం నశించిపోతే, ఆ తల్లి వేరే పోయిందనుకోండి, చెట్టు ఉంటుందా? తల్లి వేరే పోతే చెట్టు ఎక్కడ ఉంటుంది? చెట్టు కూడా నశించిపోతుంది. వైదిక ధర్మం అనేటువంటిది ప్రపంచానికి తల్లి వేరు లాంటిది. వైదిక ధర్మం సర్వ మానవాళికి క్షేమాన్ని కోరేటటువంటి ధర్మం, ప్రపంచం మొత్తానికి కూడా శాంతిని కోరుకునేటటువంటి ధర్మం వైదిక ధర్మం, తల్లి వేరు లాంటిది. అటువంటి తల్లి వేరు నశిస్తే మానవ ప్రపంచం అనేటటువంటి వృక్షమే నశించిపోతుంది. మానవ సృష్టి, దాని యొక్క ఉన్నతి నశించిపోయి అరాచకం, అశాంతి, అవినీతి అన్నీ పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు ఒకడినొకడును కొట్టుకొని చంపుకొని జీవిస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళని హింసించుకుంటూ జీవిస్తారు. అది నరకమే కదా. అట్లాంటి నరకం మనం ఎక్కడో అక్కర్లేదు, ఇక్కడే చూస్తాం. వ్యాధిగ్రస్తులైతే ఒకడు అక్రమం చేయడం వల్ల, అంటే ఈ పొల్యూషన్ అంటారు చూసారా, కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, ఇవన్నీ చేయడం వల్ల మనిషికి ఎన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ డాక్టర్లకే తెలియనటువంటి రోగాలు వస్తున్నాయి నీటి కాలుష్యం ద్వారా, గాలి కాలుష్యం ద్వారా. ఎప్పుడన్నా మనం అనుకున్నామా మంచినీళ్ళు కొనుక్కుంటామని డబ్బులు పెట్టి? భగవంతుడు ఇచ్చిన నీళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఏమిటండి? రేపు ఆక్సిజన్ కూడా కొనుక్కో అంటాడు. గ్యాస్, ఆక్సిజన్ కూడా అంత పొల్యూషన్ నాయన, నువ్వు బాగా బతకాలంటే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కో చిన్నది, అందుకని పక్కన బ్యాగ్లో పెట్టుకో అంటాడు. అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నాం కదా, ఇప్పుడు మంచినీళ్ళ బాటిల్ క్యారీ చేస్తున్నాం, దాంతోపాటు ఇంకొక బాటిల్, ఏం బాటిల్? ఆక్సిజన్ బాటిల్ అన్నాడు. ఎందుకయ్యా అంటే పొల్యూషన్, కాలుష్యం. కనుక ఇదంతా కూడా దేనికి వస్తున్నది అంటే మనిషి యొక్క స్వార్థత వల్ల పెరుగుతున్నది. మనిషిలో ఉన్నటువంటి ఇంద్రియ భోగ లాలసత, దైవభక్తి, దైవం మీద భయం, ఇవన్నీ లేకపోవడం వల్ల, అవతల వ్యక్తి మీద విలువ లేకపోవడం వల్ల, తన స్వార్థమే ఉండడం వల్ల ఇవన్నీ పెరిగిపోతున్నాయి. నరకం అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? నరకం వాసహ అంటున్నాడు అర్జునుడు. ఎక్కడో కాదు, పైన కింద చూడవాకు, ఇక్కడే మానవులే సృష్టించుకుంటున్నారు నరకాన్ని. కానీ ఎంతటి ఆనందమైనటువంటి స్వర్గాన్ని సృష్టించుకోవలసిన మనుషులు నరకాన్ని సృష్టించుకుంటున్నారు ఏమిటి అంటే, యద్రాజ్య సుఖలోభేన అంటున్నాడు అర్జునుడు. మనం రాజ్య సుఖలోభం కోసం ఇట్లాంటి పని చేస్తే పితృలందరూ కూడా పిండదానం లేని వాళ్ళైపోయి, తర్పణాలు లేని వాళ్ళైపోతారు, కుటుంబ వ్యవస్థ నశించిపోతుంది. మనిషి చనిపోగానే శ్రాద్ధకర్మ చేస్తారు. మనిషి చనిపోగానే ఆ వ్యక్తి శరీరాన్ని, స్థూల శరీరాన్ని వదిలిపెడతాడు, సూక్ష్మ శరీరంతో మరొక లోకానికి వెళతాడు. క్రిందటి వారం చెప్పాను, ఏ లోకానికి? అతివాహిక దేహాన్ని తీసుకుంటాడు. అతివాహిక దేహం అంటారు దాన్ని. ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని తీసుకుంటాడు, అది కంటికి కనపడదు, అది అతివాహిక దేహం అంటారు. ఒక సంవత్సరం దాకా ఆ యొక్క జీవుడు తిరుగుతూనే ఉంటాడు అతివాహిక దేహంలో. అలా తిరిగి తిరిగి తర్వాత ఈ ప్రేత పిండ దానాలను స్వీకరించి సంవత్సరం అంతా కూడా, మాసం మాసం కర్మ చేస్తారు కదా, ఆ పిండం తర్పణం స్వీకరించి ప్రేత పిండ దానాల వల్ల ఏమవుతుంది, భోగదేహాన్ని పొందుతాడు. అతివాహిక దేహం నుంచి భోగదేహం అంటారు. మనం ఇచ్చే పిండం తర్పణాల వల్ల వాళ్ళు భోగ దేహాన్ని పొందుతారు, రెండో దేహం. అలా ఆ దేహంలో కొంతకాలం ఉండి సంవత్సరం అయిన తర్వాత మీరు పెట్టినటువంటి పిండ తర్పణాలు సంవత్సరం వరకు, అందుకని సంవత్సరీకం అంటారు చూసారా, చాలా పెద్ద ఎత్తున చేస్తారు సంవత్సరీకం అంటే. అప్పుడు ఆ జీవుడు మనిషి శరీరాన్ని తీసుకుంటాడు, మళ్ళీ సంవత్సరం తర్వాతనే శరీరాన్ని తీసుకుంటాడు ఆ జీవుడు. ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నాడు, మనం పిండోదకాలు గనక చేయకపోతే పితృదేవతలందరూ నశించిపోతారు అంటున్నాడు. మరొక శరీరాన్ని తీసుకోవడానికి తన సొంత శరీరం అన్నమాట, సొంత శరీరాన్ని తీసుకుని రావడానికి సంవత్సరం పడుతుంది. ఆ జీవుడు అట్లా తిరుగుతూ తిరుగుతూ తల్లి గర్భంలో చేరతాడు, చేరంగానే మరొక శరీరం పెరుగుతుంది. కనుక ఇవన్నీ మనం ఈ శ్రాద్ధకర్మల ద్వారా వాళ్ళని పోషించాలి. మనం వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయాలి కదా. కుటుంబంలో గృహ యజమాని భార్య ఇద్దరు ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. భర్త ఒక్కడే చేయలేడు కదా, భార్య కూడా ఉండాలి. కనుక అర్జునుడు అడుగుతున్నాడు, ఇప్పుడు మనం యుద్ధంలో కనుక గృహస్థుడి యజమానిని చంపేస్తే ఆ గృహంలో ఆ యొక్క స్త్రీ మాత్రం, ఇల్లాలు మాత్రం ఒక్కతే ఏం చేయగలదు? చేయలేకపోవడం వలన అనేక అక్రమమైన మార్గాలకి దిగడం వలన ధర్మం నశిస్తుంది, వర్ణ సంకరం ఏర్పడుతుంది. వాళ్ళ పిల్లలు మరొక మతాం వాడిని చేసుకోవడం వల్ల ఏ కర్మలు, వైదిక కర్మలు పాటించకపోవడం, అవి పాటించకపోవడం వల్ల వైదిక ధర్మం నశిస్తుంది, కుల ధర్మం నశిస్తుంది, జాతి ధర్మమే నశించిపోతుంది అంటున్నాడు అర్జునుడు. అయ్యో, ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాం మనం అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు, మనం ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపకూడదు, ఎందుకు చంపాలి మనం వీళ్ళందరినీ అని అడుగుతున్నాడు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం, ఉత్సన్న కులధర్మాణం. కులధర్మం అంటే గృహస్థ ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి. అందుకనే కుటుంబంలో భార్య భర్త అన్యోన్యంగా ఉండాలి. అన్యోన్యంగా ఉన్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. వాళ్ళిద్దరు ఆరోగ్యంగా పెరగాలంటే భార్య భర్త వెలుగు నీడల్లాగా పక్కపక్కనే ఒకళ్ళ తోడుగా ఉండాలి. భార్య భర్తలు జీవితాంతం తోడు నీడగా ఉంటూ ఉంటేనే ధర్మాన్ని పరిరక్షించగలుగుతారు. ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఏమిటి, పిల్లల్ని ధర్మ మార్గంలో నడపగలుగుతారు. భార్య భర్త అంటే పిల్లలకి ఏమవుతారు, తల్లి తండ్రి ఇద్దరూ ఒకచోట ఉంటేనే పిల్లలకి మార్గదర్శనం చేయగలుగుతారు. కానీ ఎక్కడో ఉన్నారనుకోండి, ఇప్పుడు అమెరికాలో అంతా కూడా భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తుంటుంది, భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, నెలకొకసారి చూసుకుంటారు. ఆ పసిపిల్లలు పెరిగే పిల్లలు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఇట్లాగే ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు. భార్య భర్తలే ముఖాలు నెలకోసారి చూసుకుంటారు, అక్కడ అంతంత దూరాన ఉంటారు వాళ్ళు. అది ఇక్కడ కూడా జరుగుతుంది, మన ఊళ్ళో కూడా, ఇప్పుడు భారతదేశంలో కూడా. అలా ఉండడం కోసం వివాహం చేసుకున్నది. పిల్లలు అనారోగ్యంగా ఉంటారు, అప్పుడు మానసికమైన అనారోగ్యాలకి లోనవుతారు. కనుక పిల్లల్ని పెంచడం కోసం ఆరోగ్యవంతులైనటువంటి పిల్లల్ని కని మన సమాజానికి ఆరోగ్యవంతులైనటువంటి పౌరులను తయారు చేయడం కోసం వివాహం అనే విషయం తెలుసుకోవాలి. వివాహం అంటే హాయిగా మా వారు కారు కొంటాడు, నేను హాయిగా కారులో తిరగచ్చు, హనీమూన్కి వెళ్ళచ్చు, దానికోసం కాదు వివాహం. మన దేశంలో వివాహం అనేది దానికోసం కాదు. ఎంత కష్టమైనా సరే ఇద్దరికి ఒకరికొకరం కలిసి మెలిసి ఉంటూ సంతానాన్ని కని వాళ్ళని చక్కని మార్గంలో పెంచి వాళ్ళని ధర్మబద్ధంగా ఉంచి ఈ సమాజానికి మంచి పౌరులను అందజేయడం కోసం వివాహం. ఇది మర్చిపోయిన రోజు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉండరు, ఆనందంగా ఉండరు. ఎందుకంటే ఆమెకి డబ్బు ప్రధానం, ఈయనకి డబ్బు ప్రధానం. వాళ్ళ పిల్లలకు కూడా డబ్బు ప్రధానమే నేర్పుతారు. ఇంకా ప్రేమలు, ఆప్యాయతలు, ధర్మము, సంస్కృతి విలువలు ఎక్కడుంటాయండి? కనుక కుటుంబం అనేది ఎంత అవసరం అనేది మనకి ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది. తర్వాత అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఈ విధంగా అర్జునుడు చెప్పిందంతా సరే అనిపిస్తుంది మనకి ఇప్పుడు. అర్జునుడు చెప్పింది కరెక్టే, అందులో ఇసుమంతైనా కూడా దోషం లేదు. 100% అర్జునుడు చెప్పింది పర్ఫెక్ట్లీ రైట్. కానీ ఇక్కడ యుద్ధ భూమిలో ఆ నిర్ణయం సరికాదు. అర్థమైందా? యుద్ధ భూమిలో సరికాదు ఆ నిర్ణయం. అర్జునుడు చెప్పిన దాంట్లో ఎటువంటి లోపం లేదు, మనం అంగీకరిస్తాం. కానీ ఆ నిర్ణయం ఇక్కడ యుద్ధ రంగంలో తీసుకోకూడదు, అది మనం చెప్పాల్సింది. అర్థమైందా? అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏదో దోషం చేసినట్లు అవుతుంది, అర్జునుడు కరెక్టే అంటే కదా. కృష్ణ పరమాత్మ ఆయనకే కదా ఓటు వేయాలి మనం, ఆయనకు అన్నీ తెలుసు, ధర్మాత్ముడు. కనుక అర్జునుడు ఏమంటున్నాడు చూడండి,
అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాహం.
మనకు ఈ యొక్క గృహస్థాశ్రమం అనేటువంటిది మరొక విషయానికి కూడా చెప్పాను, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి మనకు కావాలి. జీవితంలో జీవితాంతం మనకు తోడు నీడగా నమ్మకంతో ఉండడానికి ఒక ఆధారం కావాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలకు తల్లిదండ్రి, తల్లిదండ్రులకు పిల్లలు, ముఖ్యమైనటువంటి ఈ సంబంధం వల్లనే నమ్మకం అంటారు చూసారా, ట్రస్ట్. ఆ ట్రస్ట్ వర్ది మెంబర్స్ ఉండాలి, ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ముఖ్యంగా ఇక్కడ గనక ఒక నమ్మకమైనటువంటి సంబంధం కలిగి ఉంటే మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటాం. అలా గనక లేకపోతే ఏమవుతుందంటే మన మనస్సు అనారోగ్యం పాలవుతుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. అందుకని హ్యూమన్ రిలేషన్స్ అంటారు చూసారా, సంబంధాలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి. మనిషికి మనిషికి సంబంధం అనేటువంటిది చాలా జాగ్రత్తగా కాపాడుకొని అందులో ఎదిగి ఆ సంబంధం నుంచి బయటికి రావాలి, అది విషయం. అమ్మ నాన్న మొదటి సంబంధం మనకు, తల్లి తండ్రి, అన్నయ్య అక్కయ్య తమ్ముడు చెల్లెలు, ఇది సంబంధం. తర్వాత సంబంధం, తర్వాత భార్య భర్త, తర్వాత వాళ్ళ పిల్లలు, ఇలా సంబంధం పెరుగుతూ వస్తుంది. అలా సంబంధం ఉన్నప్పుడు ఆ పెరుగుదలలో మనం మానసికంగా ఎదుగుతాం. చక్కగా ఎదిగిన తర్వాత మనం మంచి సంస్కృతితో పెరిగిన తర్వాత ఈ సంబంధాలన్నీ కూడా మనం ఎదగడం కోసమే కానీ తర్వాత వాటితో పని లేదు. మనకు భగవంతుడే, మనకు భగవంతుడే సంబంధం, అసలు సంబంధం భగవంతుడు. రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంచెంసేపు ప్రయాణం చేస్తాం, ఆ ప్రయాణికులు మధ్యలో ఎక్కుతారు దిగుతారు, కానీ మనం చేరవలసిన గమ్యం దాకా వాళ్ళని రమ్మంటామా ఏంటి? మా టికెట్ అయిపోయిందండి మేము దిగుతామంటారు, అంటే టాటా బై బై చెప్పాలి, వెళ్ళిపోతారు. అవునా? అదేవిధంగా మన జీవితంలో కూడా తల్లి తండ్రి, భార్య భర్త, పిల్లలు, అన్నయ్య సోదరి, వీళ్ళందరూ కూడా ప్రయాణికులు లాంటి వాళ్ళే అని చెప్పారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రయాణికులు లాంటి వాళ్ళే వీళ్ళు కూడా, మన గమ్యం ఏదో ఉన్నది, ఆ గమ్యం చేరడం కోసం ఇవన్నీ మనకు తాత్కాలికమైనటువంటి సంబంధాలు. మనమేం చేస్తాం, ఈ తాత్కాలిక సంబంధాలే జీవితం అంతా పట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఆ నూనె గానుగలో అది దానికి కళ్ళు కడతారు, సున్నపు గానుగో నూనె గానుగలోనో దానికి కళ్ళ కట్టి దాన్ని తిప్పుతూ ఉంటారు గుండ్రంగా. ఆ తిరుగుతూనే ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో దానికి ఏం తెలియదు, తిరుగుతూ ఉంటుంది. మనం కూడా ఆ కళ్ళకు కట్టినటువంటి, గంత కట్టినటువంటి ఎద్దులాగా ఈ కుటుంబంలోనే తిరుగుతూ ఉంటాం. దాంట్లో నుంచి ఎదిగి మనం వచ్చి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఎదగడానికి సహాయం చేశారు మీరు, ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, భగవంత్ సాన్నిధ్యం నా గమ్యం డెస్టినేషన్, అటువైపు నా ప్రయాణం సాగాలి, కానీ ఈ సంబంధాలనే పెట్టుకొని దిగులుతో చింతతో దిగులు పడకూడదు. మనిషి ఎవరిని ఎవరి కోసం రారు, ఎవరు ఎవరి కోసం ఉండరు, అర్థమైందా? వాళ్ళందరూ ఆ మజిలీ అంటారు చూసారా, మజిలీ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మజిలీలో వాళ్ళు దిగిపోతారు. ఎంతకాలం ఎవరి సంబంధం అని మనకు తెలుస్తుందా, మన చేతిలో ఉందా? లేదు. కానీ ఆ సంబంధం ఉన్నప్పుడు దాన్ని చక్కగా కాపాడుకుంటూ ప్రేమతో భక్తితో శ్రద్ధతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవంతో జీవిస్తూ ఆనందంగా జీవించడం, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అలా జీవించి మనిషి ధర్మం అనే గమ్యానికి చేరి బ్రహ్మం అనే గమ్యాన్ని తెలుసుకోవాలి. ధర్మం ద్వారా బ్రహ్మ గమ్యాన్ని చేరడం కోసం ఈ యొక్క వ్యవస్థ. ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. ధర్మం నేర్చుకోవడానికి, ధర్మాన్ని నేర్చుకొని ధర్మ మార్గంలో జీవిస్తూ బ్రహ్మం అనే గమ్యాన్ని చేరడానికి. చక్కగా ఉందా, అర్థమైందా? కుటుంబంలో ధర్మం అనే మార్గం ఇది. ఆ ధర్మం దేనికోసం? బ్రహ్మాన్ని చేరడానికి. బ్రహ్మం ఎక్కడున్నది? చేరడానికి, ఇక్కడ ఉన్నదని తెలుసుకోవడానికి, ఇక్కడే ఉన్నది ఆ బ్రహ్మం అని తెలుసుకోవడానికి. కనుక ఇప్పుడు ఈ ధర్మం అనేటువంటిది సరిగా ఆచరిస్తేనే బ్రహ్మం తెలుస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, తాతయ్య అమ్మమ్మ నాన్నయ్య వీళ్ళందరినీ పట్టుకొని ధర్మాన్ని మర్చిపోవాకు, ధర్మ మార్గంలో నడవడానికి వీళ్ళందరూ, కానీ వీళ్ళ కోసం ధర్మం కాదు, ధర్మం కోసం వీళ్ళందరూ, అది మర్చిపోకూడదు మనం. చూసారా, ఇప్పుడు మనం ప్లేట్ మార్చేస్తాం. అర్జునుడు ఏం చేశాడు? కుటుంబం, గృహం, మన యొక్క వీళ్ళందరూ భర్త, భార్య, భర్త, పిల్లలు, ఇందులోనే పడిపోతున్నాడు. తాతయ్య నా గురువు గారు అంటున్నాడు. ఏ, తాతయ్య గురువు గారు అందరు తర్వాత, ధర్మం తర్వాతనే వాళ్ళు. నువ్వు ధర్మ మార్గంలో నడవడం కోసమే వాళ్ళందరు, కానీ వాళ్ళ కోసం ధర్మం కాదు. అందుకని కృష్ణ పరమాత్మ ప్లేట్ని మార్చేస్తున్నాడు. ఏమని, అవన్నీ అట్లా ఉంచు, నాకు తెలుసు గృహస్థ ధర్మం, నాకు తెలుసు నువ్వు ధర్మ మార్గంలో నడవడానికోసం ఇవన్నీ ఊరికి ఒక సపోర్టే, కానీ నాకు తెలీదా ఏమిటి ఆ ధర్మం చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు మాత్రం ఇంకా పట్టుకొని ఆడాడుతున్నాడు వీళ్ళ కోసమే. చూసారా ఎంత ధర్మ సూక్ష్మం ఉందో. చూసారా ఇక్కడ, ఇది కనుక తెలియకపోతే మనం మహాభారతంలో అర్జునుడిని, ఈ మహాభారతాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే కృష్ణుణ్ణి మనకు తెలియదు. అందుకని దీన్ని ధర్మ సూక్ష్మం అంటారు. ఇది గ్రహించాలి. కృష్ణుడికే ధర్మ పాఠాలు నేర్పుతున్నాడు అర్జునుడు. ఏమని చెప్తున్నాడు చూడండి, అహో అన్నాడు. కటకట అంటారు చూసారా, ఇక్కట్ కటకట అని అర్థం. అహో బత, అహో బత అంటే అయ్యో అని అర్థం. అర్జునుడు వాపోతున్నాడు. కటకట అయ్యో అని అర్థం. కటకట అనేది అది సాహిత్యంలో రాస్తూ ఉంటారు. కటకట కన్నీరు కడవ నిండేనే అని ఏదో పాట. అహో బత అయ్యో, వయం మహత్ పాపం కర్తుం వ్యవసితాహ. 45వ శ్లోకంలో మొదటి లైన్, వయం మనం మహత్ పాపం గొప్ప పాపాన్ని, మహాపాపాన్ని కర్తుం చేయుటకు వ్యవసితాహ నిర్ణయించుకున్నాం, ఒడికట్టాము, స్థిరం, సిద్ధమై ఉన్నాం. మహాపాపాన్ని చేయడానికి సిద్ధమైనామే కృష్ణ, ఇంత పని చేయిస్తున్నావే నా చేత, ఇట్లాంటి పని కర్తుం వ్యవసితాహ. వి అవ ప్లస్ సో ధాతు వ్యవసితాహ, వి ప్లస్ అవ ప్లస్ సో ధాతు. యత్ రాజ్య సుఖలోభేన స్వజనం హంతుం ఉద్యతాహ. ఈ మహాపాపం ఏమిటి? ఎందుకంటున్నాను మహాపాపం తెలుసా? మన యొక్క రాజ్య సుఖలోభం కోసం, రాజ్యాన్ని పొంది సుఖాన్ని పొందాలనేటటువంటి లోభం చేత, ఆశ, అత్యాశ, ఈ రాజ్యాన్ని పొందాలి నేను, ఈ రాజ్యంలో ఉన్న సుఖాన్ని అంతా కూడా అనుభవించాలి నేను అనే లోభం చేతనే కదా మనం ఈ పని ఒడిగట్టాం. ఎటు రాజ్య సుఖలోభేన, ఈ రాజ్య సుఖలోభంతో ఏం చేస్తున్నాం? స్వజనం హంతుం ఉద్యతాహ, మన సొంత స్వజనం అంటే మన సొంత వాళ్ళని, మన కుటుంబంలో వాళ్ళని స్వజనం. ఆ స్వజనం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. పరజనం అయితే సంపొచ్చా? స్వజనం మన వాళ్ళని, ఏదైనా మన దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ధర్మం అధర్మంగా మారుతుంది, అధర్మం ధర్మంగా మారుతుంది. అదే బయట వాళ్ళకైతే ఏదైనా పర్వాలేదు. మనిషి స్వార్థం చూడండి, మన అబ్బాయి తప్పు చేస్తే అదేదో కథ చెప్తారు చాలా మంది. చిన్న కథ, ఓ విత్తగాడు వచ్చాడట. విత్తగాడు వస్తే కోడలు చెప్పింది, ఏం లేదయ్యా వెళ్ళు వెళ్ళు అన్నది. ఏం లేదు వెళ్ళు వెళ్ళు అన్నది అంటే అత్తగారు వచ్చింది వెనక నుంచి. ఏం చేస్తుంది కోడలు అని చెప్తే అడుక్కునే వాడిని పంపించేస్తున్నాడు. అప్పుడు అత్తగారు విత్తగాడిని పిలిచి, ఏయ్ రారారా అన్నది. రారారా అంటే పాపం విత్తగాడు, ఓ అత్తగారు పాపం మంచి అన్నం వేస్తుంది కావాలో భిక్ష వేస్తుంది అని చెప్పి ఆశపడి వచ్చాడు. వస్తే అత్తగారు ఏం చెప్పింది, ఏం లేదు పోపో, ఏం లేదు పోపో అంటే ఏం లేదు పోపో అని చెప్పడానికి ఈవిడెందుకు పిలవడం? విత్తగాడు పాపం ఏమో అర్థం కాలే, ఈవిడెందుకు చెప్తుంది అంటే అత్తగారి ఉద్దేశం అంటే ఆవిడెవరు చెప్పడానికి, నా ఇల్లు ఇది, నేను కదా చెప్పాలి పోపో అని, ఆవిడెవరు చెప్పడానికి కోడలు అన్నదట. అంటే మనిషికి తను నాది అభిమానం ఎంత ఉంటుందో చూడండి. అదే కూతురు అయితే అట్లా అనేది కాదు, కోడలు కదా కొత్తగా వచ్చిన కోడలు అది. అందుకని స్వజనం తన కొడుకు మీద తన కూతురు మీద ఉన్న ప్రేమ కోడల మీద లేదు. అట్లాగే మనిషికి తన వాళ్ళు తనది అనేటప్పటికీ మమకారం ఎక్కువ ఉంటుంది. అప్పుడు న్యాయం ధర్మం చట్టం ఇవన్నీ కూడా తల కిందులైపోతాయి. అన్యాయం న్యాయంగా కనపడుతుంది, న్యాయం అన్యాయంగా కనపడుతుంది. ఏమిట్రా అంటే మావాడులేండి పాపం చూడ, ఏదో చూసి చూసినా చూడనట్టుగా ఉండండి అంటాడు, పట్టించుకోవాకండి అంటాడు. న్యాయం న్యాయమే కదా, ధర్మం ధర్మమే కదా అంటే స్వజనం హంతుం ఉద్యతాహ, మనం ఉద్యమిస్తున్నాం మన స్వజనాన్ని చంపడం కోసం. మన ఇట్లాంటి ధర్మాన్ని నేర్చుకోవడానికి మనం సమయాన్ని ఇస్తున్నామా? ఇవ్వడం లేదు కదా. కుటుంబంలోనే గుండ్రంగా తిరుగుతున్నారు జనం. అందుకే క్లాసుకు రావడానికి ఎంత కష్టపడతారో చూడండి. వారానికి ఒక క్లాసు వస్తే ఎంత ధర్మాన్ని తెలుసుకోవచ్చు, ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఆ కాదండి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కుటుంబ వ్యవహారాల్లో. అంటే ధర్మానికంటే కూడా కుటుంబం లాగేస్తున్నది వాడిని అయస్కాంతంలాగా. చూసారా? ఇప్పుడు ఇక్కడే అర్థమైపోయింది కదా, ధర్మం కోసం కుటుంబమా కుటుంబం కోసం ధర్మమా? ఇప్పుడు జనం ఎట్లా జీవిస్తున్నారు? ధర్మం కోసమే కుటుంబం అయితే క్లాసుకి అందరు వచ్చేవాడివే, దాన్ని బట్టే తెలిసిపోతున్నది కదా, అది ప్రధానం. స్వామిని మాత్రం వచ్చి కూర్చుంటారు, మనం చిన్నగా వెళతాం, మన ఇష్టం వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు వెళతాం, వెళ్ళినప్పుడు వెళతాం, లేకపోతే లేదు ఆమె ఏమైనా అడుగుతారా పెడతారా. అడిగినా కూడా ఏముంది పనులండి అని చెప్తాం. అందుకని ధర్మాన్ని మన కుటుంబంలోకి లాగుతున్నాం కానీ మన కుటుంబాన్ని ధర్మాన్ని వైపు తీసుకెళ్లడం లేదు. మహాభారతం అనేది ధర్మశాస్త్రం, అందులో గీత మోక్ష శాస్త్రం. కనుక మహాభారతం ద్వారా ధర్మాన్ని నేర్చుకొని ధర్మం ద్వారా మోక్ష శాస్త్రాన్ని పొందారటం కోసం క్లాసుకు వస్తున్నారు కానీ స్వామిని కోసం కాదు వచ్చేది. అర్థమైందా? మనం కుటుంబం 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 అనుకుంటే కృష్ణుడు చూస్తూ ఉంటాడు, నీ కుటుంబం ముఖ్యమా ధర్మం ముఖ్యమా అన్నాడు. అయితే కుటుంబం ధర్మం చూసుకుంటూ ఈ ధర్మాన్ని ఆచరించమన్నాం కానీ వదిలిపెట్టమనలేదు. కానీ అది ప్రధానం కాకూడదు, అది చూసుకొని దీనికి కూడా సమయాన్ని కేటాయించాలి. కానీ దీనికి సున్నా కొట్టి దీనికి సున్నా కొట్టి అదే ప్రధానంగా అనుకుంటే ఎవరు నష్టపోయిన తర్వాత నువ్వే నష్టపోతావు. ఇది దేనికోసం? ఆ కుటుంబాన్ని చక్కగా ఉంచుకోవడం కోసమే కదా ఈ క్లాసు. ఆ కుటుంబం, ఆ కుటుంబంలో వ్యక్తులు, ఆ యొక్క సంబంధం, ఆ ప్రేమలు, జ్ఞానం, విజ్ఞానం, విలువలు, సంస్కృతి అన్ని నేర్చుకోవడం కోసమే కదా, దాన్ని చక్కగా ఉంచుకోవడం కోసమే ఇది. అర్థమైందే? ఇంకొక పాయింట్, క్లాసు దేనికి? భగవద్గీత క్లాసు దేనికి అంటే మన జీవితాన్ని, మన జీవిత సంబంధాలని చక్కగా ఉంచుకుంటూ మనం ఎదగడం కోసం ఈ యొక్క గంట క్లాసు. వారానికి ఒక్క గంట క్లాసు, ఆరు రోజుల యొక్క, ఆరు రోజుల ఆరున్నర, ఏడు రోజులు, ఒక గంట తక్కువ ఏడున్నర రోజులు కుటుంబానికి. లెక్క చూసారా? ఒక గంట తక్కువ ఏడు రోజులండి ఒక గంట క్లాసుకి, ఒక గంట తక్కువ ఏడు రోజులు కుటుంబానికి. లెక్క చూడండి, ఎంత స్వామిని చక్కగా లెక్క కడుతున్నారే అన్నారు. ఎందుకు కట్టకూడదు? నా లెక్క అర్థమవుతుందో మీకు? ఒక గంట తక్కువ ఏడు రోజులని కుటుంబానికి ఇస్తున్నాం. ఆ ఒక గంట తక్కువ ఏడు రోజులు కుటుంబం కోసం చక్కగా ఉండడానికి ఈ గంట ఇవ్వకపోతే ఆ గంట తక్కువ ఏడు రోజుల కుటుంబం సరిగా జరగదు. ఎందుకంటే మన మానసికమైన ఆరోగ్యంలో ఉండలేము. మానసికమైన ధైర్యం, మానసిక దృఢత, జ్ఞానం, సంస్కృతి, విలువ, విజ్ఞానం, మనిషిలో ఎదుగుదల ఇవన్నీ లేకుండా ఒక గంట ట్రైనింగ్ లేకపోతే గంట తక్కువ ఏడు రోజులు సున్నా. అవునా కాదు? గంటకి విలువ ఇవ్వకపోతే మనం, గంట తక్కువ ఏడు రోజుల కుటుంబంలో ఎక్కడ ఉన్నామో తెలియదు. దారం లేని గాలిపటంలాగా అవుతుంది. కనుక గాలిపటం ఇంత ఉంటుంది, దారం ఎంత ఉంటుంది అని కనపడి కనపడకుండా ఉంటుంది. ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. ఈ క్లాస్ అనేది దారం లాంటిది, కుటుంబం గాలిపటం లాంటిది. ఆ కుటుంబం గంట తక్కువ ఏడు రోజులు, ఇది బాగుంది, గంట తక్కువ ఏడు రోజులు ప్రధానాన్ని ఇచ్చే, ప్రాధాన్యాన్ని ఇచ్చే కుటుంబం గాలిపటం లాంటిది. అది చక్కగా ఎగరాలి అంటే గాలిలో ఈ గంట అనే దారం, క్లాస్ అనే దారం గంట సేపు మీరు ఇక్కడ కూర్చుంటే ఆ చక్కటి కుటుంబం గాలిపటం అందంగా గాలిలో ఎగురుతుంది. లేకపోతే కష్టం, అక్కడక్కడ ఎగిరి చెట్టు కొట్టుకుంటూ ఉంటుంది. బాగుందా ఉదాహరణ? ఓకే, నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. మరి చూడండి, ఈరోజు మీరు వచ్చారు కాబట్టి మీరు విన్నారు, మిగతా వాళ్ళందరికీ లేదు ఈ ఆస్కారం. చూసారా? మిస్ అయితే మిస్ అన్నారు. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః భాతరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఏది, ఒకవేళ నేను యుద్ధం చేయడం ఇష్టం లేదు నాకు ఇప్పుడు అనుకున్నాను, నేను నిర్ణయించుకున్నాను, నేను నా ఆయుధాలను వదిలిపెడతాను. నేను ఆయుధాలు వదిలిపెట్టంగానే ఆ దుర్యోధనుడు ఏం చేస్తాడు? ఆయుధం తీసుకొని వస్తాడు నన్ను చంపడానికి. చంపితే చంపని అంటున్నాడు. చూడండి, ఏది శత్రపాణయ ధాతరాష్ట్రాహ, ధృతరాష్ట్రుడు యొక్క పుత్రులైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా ధార్తరాష్ట్రాహ, వాళ్ళు ఎలా ఉన్నారు? శస్త్రపాణయ, శస్త్రాన్ని వాళ్ళ చేతుల్లో, పాణయ అంటే పాణి, చేతి అందు శస్త్రాన్ని ధరించి ఉన్నారు వాళ్ళు. శస్త్రధారులైనటువంటి కౌరవులు, ధృతరాష్ట్రుడి పుత్రులు, మాం హన్యుహు, నన్ను చంపని, మాం హన్యుహు, నన్ను చంపితే చంపని. ఎటువంటి నన్ను, నన్ను ఎవరు చంపలేరు నిజంగా. అశస్త్ర పాణయ, నేను శస్త్రాన్ని వదిలిపెట్టాను కదా, అశస్త్ర పాణి, అశస్త్రం అప్రతీకారం రణి మే క్షేమతరం. వాళ్ళు గనక నన్ను చంపితే, ఎటువంటి నన్ను, అశస్త్రం నిరాయుధుడైనటువంటి నన్ను, ఆయుధం లేనటువంటి, చేతిలో ఆయుధం లేనటువంటి నన్ను అశస్త్రం, అంతేకాదు అప్రతీకారం, వాళ్ళ మీద ప్రతీకారాన్ని తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన లేనటువంటి నన్ను అప్రతీకారం, ప్రతీకారము తీసుకోవాలి వాళ్ళ మీద అంటే వాళ్ళను అవమానించారు కదా దుర్యోధనుడు దుశ్శాసనుడు, వీళ్ళందరూ పాండవుల్ని అవమానించారు. అవమానించినప్పుడు మరి ప్రతీకారం తీసుకోవాలి కదా, అప్పుడు ప్రతిజ్ఞం చేశారు కదా, కానీ ఇప్పుడు నాకు ప్రతీకారం తీసుకోవాలని లేదు, అందుకని నేను యుద్ధం చెయ్యాలని ఇష్టం లేదు నాకు, అందుకని నేను శస్త్రాలను వదిలిపెట్టాను. అశస్త్రం అప్రతీకారం అటువంటి నన్ను వాళ్ళు చంపితే చంపని, చంపితే చంపని, ఏమైంది నష్టం లేదు నాకు, పోతే పోతాను, ఏం పోయింది అంటున్నాడు అర్జునుడు. అర్జునుడు ఆయుధం పట్టుకొని ఉంటే వాళ్ళు చంపలేరు, అర్జునుడు కనుక చేతిలో ఆయుధం పట్టుకొని ఉన్నాడు ఉపయోగిస్తే వాళ్ళు చంపలేరు. అర్జునుడు ఆయుధం ఉపయోగించకపోతేనే ఎవరైనా అర్జునుడిని చంపగలరు, కానీ లేకపోతే అర్జునుడిని ఎవ్వరూ జయించలేరు. ఆయుధం లేనటువంటి నన్ను, ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి మనస్సు లేనటువంటి నన్ను వాళ్ళు చంపితే హన్యుహు క్షమే క్షేమతరం, అదే నాకు క్షేమం అంటున్నాడు చూడండి, అదే నాకు క్షేమం. వీళ్ళని నేను చంపేదానికంటే వాళ్ళు నన్ను చంపడమే క్షేమం అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. మోనోలాగ్గా చెప్పాను కదా, ఏకపాత్ర అభినయం, కృష్ణుడిని మాట్లాడినిస్తే కదా ఇంకా పెడతాడు రెండో అధ్యాయంలో 10వ శ్లోకం దాకా ఇదే కథ. అందుకని క్షేమతరం మే, నాకు అదే క్షేమం. రణే తద్భవేత్, ఈ యుద్ధంలో నాకు అదే మేలు అవుతుంది. తద్భవేత్, అదే మేలు అవుతుంది, అదే క్షేమతరం అవుతుంది నాకు, నాకు ఇష్టం అదే అన్నాడు. నాకు జయించాలని లేదు, ఈ రాజ్యము ఒక్కర్లేదు నాకు, నాకు ఏమీ అవసరం లేదు, నేను యుద్ధం చెయ్యను, నాకు అదే మంచిది అంటున్నాడు. తర్వాత అన్న తర్వాత ఇంకా అలిసిపోయినాడు అర్జునుడు, చెప్పి 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 అలిసిపోయినాడు. అప్పుడు సంజయుడు వస్తున్నాడు ధృతరాష్ట్రుడితో, అంటున్నాడు ఏం చెప్తున్నాడు అని. సంజయవు వాచ ఏవముక్త్వార్జున సంఖే రథోపస్థముపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిజ్ఞ మానస. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో ఏమని. ఏవం ఉక్త్వా అర్జున, అర్జునుడు ఈ విధంగా మాట్లాడి కృష్ణుడితో, సంఖ్యే అంటే యుద్ధభూమి యందు, ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్పి, ఈ ప్రకారంగా చెప్పి కృష్ణుడితో అర్జునుడు, ఎటువంటి అర్జునుడు, శోక సంవిఘ్న మానస, మనస్సు శోకంతో నిండిపోయినటువంటి అర్జునుడు అని అర్థం. అర్జునుడు ఎటువంటి అర్జునుడు కృష్ణుడితో మాట్లాడాడని చెప్తున్నాడు సంజయుడు. శోకంతో మనస్సు నిండిపోయి ఉన్నటువంటి అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. మరి శోకంతో నిండినప్పుడు మనిషి సరిగ్గా మాట్లాడతాడా, ఇది లెక్క ఇక్కడ. ఓకే, మనిషి దుఃఖంతో నిండిపోయి ఉందనుకోండి, మనస్సు అతి దుఃఖంతో, ఆ మనిషి మాట్లాడే మాటల్లో ఏమన్నా స్థిమితం ఉంటుందా? శోక సంవిఘ్న మానస అర్జున ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్పాడు. ఏం చేశాడు ఎటువంటి అర్జునుడు, రథోపస్థే విసృజ్య సచరం చాపం, అట్లాంటి ఈ విధంగా చెప్పి అర్జునుడు చెప్పేటప్పుడే కొంచెం కొంచెం అప్పటికే కూర్చొని ఉన్నాడు రథంలో. రథ ఉపస్థ అన్నాడు, రథోపస్థే, రథం మధ్యలో అని అర్థం. రథం మధ్యలో వెనుక భాగమున, రథం మధ్యలో అంటే ఏమిటి, రథం ఉంటుంది వెనకాలంది, కృష్ణుడు ముందున్నాడు, కృష్ణుడు ఇట్లా వింటూ ఉన్నాడు, ఆయనకు మెడకాయని ఇప్పుడు రాలేదో ఏమో మంచిది, పాపం కృష్ణ పరమాత్మ ముందు గుర్రాలు పట్టుకొని ఉన్నాడు కృష్ణ పరమాత్మ, అర్జునుడు చెప్తూ ఉన్నాడు, అర్జునుడు కృష్ణ పరమాత్మ వింటూ ఉన్నాడు, రాంగ కొంచెం సౌండ్ తగ్గింది ఏమిటి అని చూస్తే కూర్చున్నాడు, ఎట్లా కూర్చున్నాడు పోనీ, బాణాలన్నీ విసృజ్య సశరం శాపం అన్నాడు, బాణాన్ని విల్లుని రెండును వదిలిపెట్టేసి, వదిలిపెట్టడం ఏంటి అవే జారిపోయినాయి కిందికి, ఎందుకంటే చేతులు వణుకుతున్నాయి కదా, చెమటలు పట్టేటప్పటికి ఏమవుతుంది, మన చేతులు ఉన్నవి కూడా జారిపోతాయి కదా, చిన్నగా అవంతా అవే జారిపోయినాయి, అవి జారిపోయేటప్పటికి నుంచునే శక్తి కూడా లేక కూర్చిపోయి కూలబడటం అంటారు చూసారా, అనంతరం తాను కూర్చోల నిలబడలేక కూలబడ్డాడు, అర్థం అర్థమైందా, అంటే మనిషికి దిగులు చింత వచ్చినప్పుడు కాళ్ళల్లో సత్తువ పోతుంది, చేతుల్లో సత్తువ పోతుంది, ఎందుకంటే మనస్సు బుద్ధిలో ఎటువంటి ఆలోచన సరి అయిన ఆలోచన లేక మోహంతో నిండిపోతే ఇది పనిచేయకపోతే కళ్ళు తిరుగుతాయి మనకు కూడా, కళ్ళు తిరిగినప్పుడు ఏమవుతుందంటే కింద పడతాం, కింద పడ్డప్పుడు మా చేతుల్లో కూడా కింద పడతాం, ఇవన్నీ జరిగినాయి అర్జునుడికి. సినిమా తీస్తే చక్కగా ఉంటుంది, మనం ఊహించుకోవాలి, అర్జునుడు రథం మధ్యలో అలా దిగాలుగా వదిగిపోయినాడు, ఒరిగిపోయినాడు అన్నాడు, తనంతట తానుగా కూర్చోలే చిన్నగా, మనం కూడా కళ్ళు తిరిగినప్పుడు ఎట్లా కూర్చున్నాడు అనుకుంటుంటాడు, రథోపస్థే ఉపావిశత్ అన్నాడు, కూర్చోగానే ఏమైంది ఏమైంది ఏం కలదు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత కళ్ళు తుడుచుకొని నుంచుంటాడు రెండో అధ్యాయం, రెండో అధ్యాయంలో నుంచుంటాడు మళ్ళీ. ఇంతటితో అర్జున విషాద యోగాన్ని వర్ణన చేశారు ఇప్పటి వరకు. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి, శోక సందిగ్న మానస అనేది రాగ శోకాలను తెలియజేస్తుంది, రాగాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా, శోక సంవిఘ్న మానస అనేటువంటిది రాగాన్ని తెలియజేస్తుంది, మనసుకున్న మనసుకున్నటువంటి ఒక అటాచ్మెంట్, ఆ రాగం అనేటువంటిది శోకాన్ని తెప్పిస్తుంది. విసృజ్య ససరం సశరం శాపం, ఈ యొక్క మాటలు మనకేం చేస్తాయంటే సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దాన్ని తెలియజేస్తుంది, స్వధర్మ త్యాగం తెలియజేస్తుంది. విసృజ్య ససరం శాపం అనేది మోహాన్ని తెలియజేస్తుంది, శోక సంవిఘ్న మానస అనేది రాగ శోకాలను తెలియజేస్తుంది, రాగ అవివేకాలను అవివేక రాగాలను తెలియజేస్తుంది, బాణం విల్లు వదిలిపెట్టడం మోహాన్ని తెలియజేస్తుంది. అంటే ఏమిటి, ధర్మం యుద్ధం చేయవలసిన వాడు యుద్ధాన్ని మానుకోవడం నిర్ణయం సరి అయిన నిర్ణయం కాదు, తప్పు నిర్ణయం తీసుకుంటాడు మనిషి, కనుక బాణాన్ని వదిలిపెట్టడం స్వధర్మ త్యాగం తెలియజేస్తుంది. చూస్తారా, మన స్వధర్మాన్ని మనం వదులుకోకూడదు, మన మన కుల ధర్మాన్ని, మన జాతి ధర్మాన్ని, మన వర్ణ ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని వదలకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, కష్టం వచ్చినా సరే దానికి నిలబడాలి మనం. అలా మనిషి నిలబడకపోతే అధర్మమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, అందుకని అర్జునుడు ఇక్కడ అక్కడి నిర్ణయం తీసుకున్నాడు. చూసారా, ధర్మయుద్ధాన్ని అధర్మ యుద్ధంగా చూసి యుద్ధం చేయనన్నాడు, అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఉపావిశత్ రథోపస్థే సశరం శాపం విసృజ్య, శాపం అంటే విల్లు, శాపం అంటే విల్లు, శాపం అంటే తాప కాదు, శాపం అంటే విల్లు. శశరం అంటే శరం అంటే బాణం, శరం అంటే తన చేతిలో ఉన్న శరాన్ని, తన బాణాన్ని, ఎవరి బాణాన్ని వదిలిపెట్టలే చేతిలో నుంచి, తన బాణాన్నే వదిలిపెట్టాడు అంటే తన ధర్మాన్ని వదిలిపెట్టాడు అని అర్థం. అందుకని బాణాలు వదిలిపెట్టాడంటే మనం ఊహో బాణాలు వదిలిపెట్టాడు అనుకోకూడదు, బాణాన్ని వదిలిపెట్టడం ఎంతటి విషయం ఉందో చూస్తారు, అందులో స్వధర్మాన్ని వదిలిపెట్టడం, స్వధర్మాన్ని వదిలిపెడితే నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళలేవు, ధర్మ మార్గంలో వెళ్ళలేకపోతే బ్రహ్మాన్ని పొందలేవు. అర్థమైందా, ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తయింది. తర్వాత చివరి వాక్యం చదువుతాం.
ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ.
ఓం తత్సత్. ఒక్కొక్క పదానికి మనం అర్థం చూసుకోవాలి. ఇప్పుడు మాత్రమే చెప్తాను, ప్రతి అధ్యాయానికి ఇది వస్తుంది చివరిలో, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్పను 18 అధ్యాయం వరకు. ఇప్పుడు ఈరోజు ఉన్న వాళ్ళకే ఇది ప్రాప్తం. ప్రతి అధ్యాయంలో మళ్ళీ మళ్ళీ చెప్పను. ఓం తత్సత్. ఓం అంటే అవతి ఇది ఓం, మనల్ని రక్షించేటటువంటిది అని అర్థం. ఓం ఏదైతే మనల్ని రక్షిస్తుందో, ఏ మంత్రం చెప్తే మనల్ని రక్షణ జరుగుతుందో అది ఓం అని అర్థం. ఓం తత్ సత్. తత్ అంటే అది అని అర్థం సంస్కృతంలో. తత్ ఇంగ్లీష్లో దట్, తెలుగులో అది. అది అంటే ఏది? మన కంటికి కనపడనిది అని అర్థం, ఇంద్రియాలకు కనపడనటువంటిది అని అర్థం, పరోక్షమైనటువంటిది. అక్ష్ణః పరం పరోక్షం, మన ఇంద్రియాలకి కనపడనటువంటిది అది. అది ఏమిటి అంటే ఆ పరబ్రహ్మం పరమాత్మ అని అర్థం. తత్ అంటే అది, కంటికి కనపడనిది, ఇంద్రియాలకు కనపడనది, ఎక్కడో ఉంటుందంటే మనకు తిరిగినప్పుడు ఎక్కడో ఉన్నట్లే కదా, అందువల్ల దాన్ని సత్ అన్నారు. సత్ 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 ఉంది కదా, సత్ అంటే నిత్యం, నిత్యంగా ఉన్నటువంటిది. ఆ పరబ్రహ్మము ఏదైతే నిత్యంగా ఉన్నదో అది అని అర్థం. త్రికాలే అపి తిష్టతి ఇది సత్, మూడు కాలాలందు ఉన్నటువంటి అని అర్థం. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి పరబ్రహ్మము అని అర్థం. కంటికి కనపడదు, అది కంటికి కనపడకుండా ఉన్నటువంటి. ఓం సత్ సత్. ఇతి ఈ విధంగా ప్రథమ అధ్యాయ, మొదటి అధ్యాయము, ఈ విధంగా మొదటి అధ్యాయము. ఏమిటి ఆ మొదటి అధ్యాయం పేరు? అర్జున విషాద యోగ నామ. నామ అంటే పేరు. అర్జున విషాద యోగము అను పేరు కలిగినటువంటి, అర్జున విషాద యోగం అని పేరు కలిగినటువంటి మొదటి అధ్యాయము. ప్రథమ అంటే మొదలు, మొదటి అధ్యాయం. ఏమిటి అర్జున విషాద యోగం అంటే? సంసారం అని అర్థం. విషాదం అంటే ఏమిటి? దుఃఖం. ఎవరి దుఃఖం? అర్జునుడి దుఃఖం. అర్జునుడి దుఃఖం అందరి దుఃఖం అని అర్థం. అందరికీ దుఃఖం వస్తుంటుంది కదా జీవితంలో. వచ్చినప్పుడు ధర్మం అనేది తెలియకుండా అధర్మానికి ఒడిగడుతూ ఉంటారు కదా మనుషులు. కనుక ప్రతి మనిషి జీవితంలో శోక మోహాలు వస్తాయి రాగాల వల్ల. రాగం, శోకం, మోహం అన్నీ వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి. దీన్నే సంసారం అంటారు. భయం, దిగులు, చింత. దేని గురించి? అబ్బాయి గురించి, అమ్మాయి గురించి, ఒంటి గురించి, కుటుంబం గురించి. నిద్ర పట్టడం లేదండి, అనారోగ్యం వస్తే దిగులు. చాలా ఈ దిగులు, ఒకటా రెండా? ఎన్ని విషయాలు, ఎంత దిగులు మనిషికి. అందుకే చెప్తారు, చింతాదహతి దేహయుతం వపు, చితాదహతి నిర్జీవం వపు. చిత అంటే నిప్పు. చితి వేరుస్తారు చూస్తారా శ్మశానంలో మనిషి చనిపోయినప్పుడు. అది ఎవరిని దహిస్తుంది? ప్రాణం లేని జీవం శరీరాన్ని దహిస్తుంది. నిర్జీవం వపు చింతా దహతి. చింత అది చిత, ఇది చింత, దిగులు. దిగులు ఏం చేస్తుందిట, ప్రాణం ఉన్నవాడిని చంపుతుందిట. ప్రాణయుతం వపుహు చింత దహతి అన్నారు. చూసారా, అందుకే మనిషి కొంతమంది చాలా మంది దిగులు దిగులుగా ఉన్నప్పుడు చిక్కిపోతుంటారు. చూసారా, సన్నగా అయిపోతారు. ఏమిటంటే చిక్కిపోయినా అంటే దిగులండి అన్నాడు. ఏమన్నాడు, డబ్బంతా లాస్ అన్నాడు, లేకపోతే ఏదో ఒక దిగులు వల్ల మనిషి చనిపోతుంది, కృషించిపోతుంటాడు. చితా దహతి నిర్జీవం వపుహు చింతా దహతి ప్రాణయుతం వపుహు. ఇప్పుడు ఎవరు గొప్ప? చింత గొప్ప, చితా గొప్ప, చింత గొప్ప. చూసారా, అందుకని ఈ ప్రపంచంలో అందరు కూడా దేంతో ఉన్నారో తెలుసా? చింత. చింతకాయ కాదు, చింత అంటే దిగులు, దిగులు, భయం. డబ్బులు ఉన్నవాడు అట్లా అయ్యే ఉన్నాడు, డబ్బు లేనివాడు అట్లా అయ్యే ఉన్నాడు. అందరికీ దిగులు. ఉన్నవాడికి ఏమో భయం, లేనివాడికి లేదే అని దిగులు, ఉన్నవాడికే పోతుందేమో అని దిగులు. కనుక విషాదం అనేది ఇప్పుడు అందరికీ ఉన్నదా లేదా? అది అర్జున విషాద యోగం అంటే సర్వమానవాడి విషాదం అని అర్థం. దీనికి మనం ఈ యొక్క రోగానికి మందు కనుక్కోవాలి. ఇప్పుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మందు కనిపెడతాం. అక్కడి నుంచి మందు వస్తుంది. ఏం మందు అంటే అల్లోపతియా, హోమియోపతి ఇవి అడగండి. ఆయుర్వేదావా, హోమియోపతియా, అల్లోపతియా, తిరుపతియా? ఏ పతి కాదు ఇక్కడ. అజ్ఞాన పతి అన్నారు. అజ్ఞానాన్ని పోగొట్టడం జ్ఞానపతి. ఇది కొత్తగా ఉంది, కొత్త పేరు. ఏ పతి అంటే జ్ఞానపతి అన్నారు. జ్ఞానపతి ఫస్ట్గా కనుక్కున్నా కొత్తగా ఇవాళ మాత్రమే. అల్లోపతి కాదు, హోమియోపతి కాదు, ఆయుర్వేద, యునాని, సిద్ధ, ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఇవన్నీ అవుట్. ఫైనల్గా బాలాజీ తిరుపతి అవుట్. అది కూడా కొంతవరకే మనకు ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ జ్ఞానపతి 2వ అధ్యాయం అక్కడి నుంచి మనకు ఔషధం లభిస్తుంది. కనుక అర్జున విషాద యోగో నామ ఎక్కడ చెప్పబడింది ఇటువంటి ఈ అధ్యాయం? శ్రీమద్ భగవద్గీతాసు. భగవద్గీత ఎందు? భగవంతుడు కృష్ణ పరమాత్మ ద్వారా చెప్పబడినటువంటి భగవత్ గీత అంటే పాడినటువంటి, గానము చెయ్యబడిన ఇట్లు ఈ విధంగా భగవంతుడిచే, భగవానునిచే గానము చెయ్యబడిన. ఏమిటి ఆ గానం చేయబడింది? కృష్ణ పరమాత్మ అంటే ఆయన మాట్లాడింది, ఆయన గానం చేసింది ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. ఆయన గానం చేసింది ఎక్కడి నుంచి గానం చేశాడు? ఉపనిషత్తుల నుంచి, వేదాల నుంచి. ఉపనిషత్తు ఆయన గానం చేసినటువంటిది ఏమిటంటే ఉపనిషత్తుల సారం. చూసారా, ఉపనిషత్తుల సారం. అంతేకాదు, ఆ ఉపనిషత్తుల సారం ఏమిటి? మ్యాంగో జ్యూసా, షుగర్ కేన్ జ్యూసా అన్నాడు. కాదు, బ్రహ్మ విద్యాయ, బ్రహ్మ విద్య యందు బ్రహ్మజ్ఞానము ప్రతిపాదన చేసినటువంటి, బ్రహ్మను ప్రతిపాదించే అటువంటి ఉపనిషత్తు. జీవితంలో 2వ భాగం అది. అర్థమైందా? జీవితంలో 2వ భాగాన్ని బ్రహ్మ విద్య కోసం ఉపయోగించాలి. జీవితంలో మొదటి భాగం ఏమిటి? పిల్లలుగా పుట్టి మనం ఎదిగి ఎదిగి వచ్చి వివాహం చేసుకొని జీవితం అంతా అన్ని సెటిల్ అయిన తర్వాత అంతవరకు ఏమిటంటే యోగశాస్త్రే. యోగశాస్త్రం కూడా చెప్పబడింది అంటే దైవం, పూజ ఇవన్నీ అన్నమాట. యోగశాస్త్రే ప్రాథమిక సాధన అని అర్థం. ప్రాథమిక సాధనతో కూడినటువంటి, జ్ఞాన యోగ్యతను పొందడానికి మనకు సాధనంగా ఉన్నటువంటి కర్మయోగం, ఉపాసనా యోగం. ఇప్పుడు కింద జరిగేవన్నీ అవే. కింద ప్రోగ్రాం జరుగుతుంది చూడండి, వివాహం జరుగుతుంది, ఉపనయనం జరుగుతుంది, ఆ కచేరీలు, ఈ కచేరీలు అన్ని జరుగుతాయి. అవన్నీ యోగ శాస్త్రం అని అర్థం. అంటే మనిషిన సంస్కృతి, కొంచెం సంస్కారాన్ని పెంచడానికి జరిగే కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి. ఈ పైన టాప్ ఏమిటంటే బ్రహ్మ విద్యాయాం ఉపనిషత్తు. అందుకే మనం పైన కూర్చున్నాం ఇవాళ. చూసారా కరెక్ట్గా అన్ని చక్కగా వస్తున్నాయి ఇవాళ. ఏదో మిమ్మల్ని అందరినీ చూడంగా అట్లా వస్తుంది. అది అది జీవితంలో మొదటి భాగం. చూసారా, అక్కడ ఎదిగిన తర్వాత మెచ్యూరిటీ వచ్చి ఈ జీవితంలో కాకపోవచ్చు, మీరు కిందటి జీవితంలో కూడా అక్కడికి వెళ్ళుంటారు. క్రిందటి జీవితంలో అనేక ప్రోగ్రాములు, గుళ్ళు, గోపురాలన్నీ తిరిగి, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్ని తిరిగి 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 అలిసిపోయి పైకి వచ్చారు. అందుకని మీకు అది రుచించదు. అక్కడ ఎంత జనం ఉన్నా సరే ఇంత చూసి పైకి వచ్చేస్తారు. ఎట్లా వచ్చారు అక్కడ? ఎందుకు అందరు ఉన్నారు? పాప ఆవిడెవరో ఒక ఆవిడ వచ్చి చూసి వెళుతున్నది, ఎవరో పైన కూడా ఏదో వినపడుతోందని చెప్పి వచ్చింది. అంటే కొంచెం సంస్కారం ఉందన్నమాట. చూసారా, మనకు అంత జరుగుతున్నా కూడా మనం అక్కడికి వెళ్ళాం. ఏమంటే మనకు ఇది కావాలి. ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయం జీవితం రెండో భాగంలో, రెండో భాగం అంటే 60 ఏళ్ళ తర్వాత రమ్మంటారండి అని అనకండి. ఈ శరీరం కాదు లెక్క నీకు, నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నావో ఎవరికి తెలుసు కదా, అది వయస్సు. అక్కడ మనకు ఈ శరీరం వయస్సు కాదు, జీవిత రెండో భాగం అంటే, జీవిత రెండవ భాగం అంటే ఈ జీవుడు అనేక శరీరాలు తీసుకొని వచ్చాడు. తీసుకొని 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 ఇప్పటికి అలిసిపోయి ఇంకా చాలనే తిరిగింది. అందుకని వాటన్నింటి మీద మనస్సు రాదు, అది జీవిత రెండవ భాగం అంటే. లేకపోతే వస్తానులే స్వామిని తర్వాత 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటారు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నేనేం చేసేది ఇక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పడానికి. కనీసం వయసులో రావాలి కదా. అది ఇక్కడ అర్థం కానీ రెండో భాగం అనగానే స్వామిని చెప్పారు కదా, తర్వాత వెళ్ళొచ్చు భగవద్గీత క్లాస్ కనకండి. మీరందరూ జీవుడి దృష్ట్యా మీరందరూ ముసలి వాళ్ళు, వాళ్ళకంటే జీవుడి దృష్ట్యా మీరందరూ ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళకి తక్కువ వయసు. అక్కడ 70 ఏళ్ళు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి కింద, అది శరీరానికే కానీ జీవుడికి కాదు. కనుక మీ జీవులందరూ ఇప్పుడు ఈ జీవులందరూ కూడా అనేక జన్మలు ఎక్కువగా తీసుకున్నారు వాళ్ళకంటే. అక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్రెష్ అనమాట, వాళ్ళకి కొన్ని జన్మలు కావాలి. అర్థమైందా? అది అర్థం. లేకపోతే ఏం చేస్తారంటే జీవితంలో మొదటి భాగం ఇక్కడ, రెండో భాగం అక్కడ, ఏమిటి లెక్క? అది కాదు అర్థం. అయిందా? కనుక మీరు చాలా పురాతన జీవులు అట్లా చెప్తే కానీ అర్థం కాదు. మీరందరూ పురాతన జీవులు, అందుకనే మీకు ఈ సంస్కారం వచ్చింది. అది యోగ శాస్త్రే. యోగ శాస్త్రం అంటే అర్థమైంది కదా, కర్మయోగం, దైవం, పూజ, పంచమహాయజ్ఞాలు ఇవన్నీ కూడా చెప్పబడినాయి భగవద్గీతలో. శ్రీకృష్ణార్జున సంవాదే, శ్రీకృష్ణుడి చేత అర్జునుడు శ్రీకృష్ణుడికి సంవాదంగా చెప్పబడినటువంటి భగవద్గీత యందు. సంవాదం అంటే ఏమిటి? గురు శిష్య సంవాదం, ఆరోగ్యకరమైనటువంటి ఒక చక్కని సంవాదం. మనకు తెలియనటువంటిది ఒక తెలిసిన వ్యక్తి, ఒక తెలియని వ్యక్తి మధ్యలో జరిగే సంవాదం. తెలిసిన వ్యక్తి గురువు, శిష్యుడికి తెలియదు, శిష్యుడు వింటూ ఉంటాడు గురువు చెప్పేది. గురు శిష్య సంవాదం, శ్రీకృష్ణ అర్జున సంవాదం. ఇప్పుడు కృష్ణుడు గురువుగా మారతాడు, అర్జునుడు శిష్యుడిగా మారతాడు. అదనమాట శ్రీకృష్ణ అర్జున సంవాద, శ్రీకృష్ణ అర్జున సంవాద రూపంలో ఉన్నటువంటి. ఇట్లాంటి సంవాదం జరగాలంటే 3 విషయాలు కావాలి. ఆ గురువు చెప్పేది మన జీవితానికి ఒక చక్కని మార్గదర్శనం చేసేది అయి ఉండాలి. 1, సంవాదం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కదా, మధ్యలో చెప్తున్నారు కదా సమాధానాలు చక్కగా. తలకాయ ఊపడం కూడా సమాధానమే, అవునా కాదా? తలకాయ ఊపడం, నవ్వడం, అనడం కూడా సమాధానమే కదా. లేకపోతే నేనే మాట్లాడతాను కూర్చొని, నన్ను ఇట్లా మాట్లాడింప చేసేదే మీరు కదా, అవునా కాదా? మీరు వినబట్టే కదా నేను మాట్లాడుతున్నాను. కనుక మీరు ఆలకించడం కూడా సంవాదం లాంటిదే. మీరు ఇట్లా తలకాయ ఊపారంటేనే సంవాదమే అది. కనుక ఇలా సంవాదం చేసేటప్పుడు నేను చెప్పే విషయాల వల్ల మీకు ఏదో మంచి విషయాన్ని మీరు గ్రహిస్తున్నారు అని అర్థం. అది సంవాదం అవుతుంది మొదటిది. రెండవది ఏంటంటే, అవతల వాళ్ళు వినేటప్పుడు మనం వాళ్ళకి టైం ఇవ్వాలి. మనం సంవాదంలో ఎప్పుడు కూడా గురువుగారు చెప్పినంతసేపు చెప్పనివ్వాలి. మనం మాట్లాడకూడదు, గంటసేపు వారిది, తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే వచ్చి అడగచ్చు, అంతేగాని మధ్యన మధ్యలో మనం మాట్లాడి అడగకూడదు. అందుకనే ఇది క్లాస్ అంటాం. మనం మధ్య మధ్యలో అడగకుండా అయిన తర్వాత అడగచ్చు. అడిగినప్పుడు గురువుగారు ఏదన్నా ఉంటే మన సందేహాలకి సమాధానం తీరుస్తారు. అవతల వ్యక్తి పూర్తిగా చెప్పక ముందే మన మనసులో గందరగోళంగా ఉంది అని చెప్పి అడిగామనుకోండి, మనకేమీ అర్థం కాదు. అందుకని కాసేపు మన యొక్క ప్రశ్నలని సెల్ ఫోన్ని పక్కన పెట్టాలి. ప్రశ్నలని, మనస్సులోని ప్రశ్నలని సెల్ ఫోన్ని పక్కన పెట్టాలి, లేకపోతే అది మోగుతూనే ఉంటుంది. చూసారా? అందుకని మనస్సు కరెక్ట్గా 11 అయింది కదా, అందుకని వాళ్ళు మోగుతుంది. నేను ఆపలే, 2 నిమిషాలు ఎక్కువైంది, అందుకని అది మోగుతుంది. అది కరెక్ట్గా ఉంది చూడండి. కనుక ఏమవుతుంది చూసారా? మనం అందుకని సంవాదం జరిగేటప్పుడు మనస్సు ప్రశాంతంగా వినాలి. ఎటువంటి సెల్ ఫోన్లు ఉండకూడదు. ఆ గంట సేపు ఎస్ఎంఎస్ చూడటం కానీ ఇట్లాంటివన్నీ ఉండకూడదు. అలా ఉంటే ఏం ఎక్కుతుంది మనకు? అవునా? అది సంవాదం అంటే. అటువంటి సంవాదం జరిగింది. భగవంతుడు అంటే ఎవరు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సు స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాభగ ఇతీరణ. అటువంటి భగవంతుడు వాక్యం వింటున్నప్పుడు అసలు ఫోన్ సంగతి గుర్తు రావచ్చా? నాకు రాకూడదు. అది అటువంటి భగవంతుడికి మనం విలువనిస్తున్నాము అంటే మన మనస్సు పూర్ణంగా అందులో లయించాలి. అది సంవాదం అంటే. శ్రీకృష్ణార్జున సంవాదే. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. ఇప్పుడు ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తి అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.